गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः ॐ श्री गुरुभ्यो नमः ॐ श्री नारायणपरमात्मने नमः
थैंक यू ग्रीष्मा ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః ఈరోజు మనం రామచంద్రరాజు గారి జ్ఞాపకార్థం అంటే రామచంద్రరాజు గారు ఎప్పుడు మనలోనే ఉంటారు అంటే నాన్నగారికి ఎలా అయితే ఆయన అంటే ఆయన అంటే ప్రెజెన్స్ కంటిన్యూ అయిపోతుందో మన జీవితాల్లో అలా రామచంద్రరాజు గారి స్మృతులు మన హార్ట్లో కంటిన్యూ అయిపోతాయి సో హీఈస్ ఎవర్ ప్రెజెంట్ అండి మనకి ఇప్పుడు ఇక్కడ ఈ పిక్చర్ పెట్టిన పిక్చర్ కూడా బద్రీనాథ్లో నాన్నగారు పిండ ప్రదానం చేసిన చూడండి అలకనందాలో పిండ ప్రదానం అయి అదే ఆ పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత పిండాలు మన అలకనంద గంగానదిలో కలుపుతున్న టైంలో రామచంద్రరాజు గారు పక్కనుండి సో అంటే కూడా ఇంకా జన్మ పూర్తి చేసుకున్నాక అనంతరం ప్రయాణం వేరే అంటే వాళ్ళ పితృదేవతలకి భక్తులకి అందరికి పెడుతున్న సీన్ అన్నమాట ఇది అంటే ఇంకా నిరంతరం నాన్నగారి పక్కనున్న రామచంద్రరాజు గారికి నాన్నగారు సమస్తం చూసుకోకుండా ఎలా ఉంటారు అంటే అసలు మామూలు అంటే జస్ట్ అంటే కొత్త భక్తులు లేదు పాత భక్తులు లేదు నిజం చెప్పాలంటేనండి నాన్నగారి 80+ ఇయర్స్ ఈ భూమి మీద పర్యటన చేసిన ఈ 80+ ఇయర్స్ లో ప్రముఖంగా చెప్పుకోదగ్గ వాళ్ళు అంటే విడిచిపెట్టకుండా వాళ్ళు నాన్నగారి సన్నిధిలోకి వచ్చిన తర్వాత నాన్నగారితో ప్రయాణమే కాదు నాన్నగారి చివరి శ్వాస వరకు విడిచిపెట్టని వాళ్ళలో ప్రముఖులు ఇద్దరండి ఒకటి రామచంద్రరాజు గారు రెండు డాక్టర్ రామారావు గారు అంటే చాలా మంది భక్తులు వచ్చారు పెద్దవాళ్ళు వచ్చారు ప్రముఖులు వచ్చారు ఎంతో మంది నాన్నగారి దగ్గర ఐ మీన్ ఎక్స్పీరియన్సెస్ పొందిన వాళ్ళు ఉన్నారు నాన్నగారితో జర్నీ చేసిన వాళ్ళు ఉన్నారు నాన్నగారికి సర్వీస్ చేసిన వాళ్ళు ఉన్నారు అంటే చాలా మంది ఉన్నారండి భక్తులు కానీ అంటే పూర్వం భక్తులు నేను చెప్పేది ఫస్ట్ బిగినింగ్ లో నాన్నగారి దగ్గరికి నాన్నగారికి రియలైజేషన్ వచ్చిన టైంలో నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఆయన ఆయన అనుగ్రహాన్ని పొంది ఆయన పట్ల అపారమైన విశ్వాసం అంటే చదరని విశ్వాసం చదరని భక్తి ఏర్పడి చివరి శ్వాస వరకు ఆయన్ని విడకుండా అంటే జీవుడు విడిచిపెట్టి ఈశ్వరుని ఉండడండి నిజమైన భక్తుడు కానీ ప్రార్థన రీత్యా కూడా ఆయన నుంచి వేరు కానిది నాకు తెలిసి ఇద్దరండి ఒకటి రామచంద్రరాజు గారు రెండు డాక్టర్ రామారావు గారు సో వీళ్ళిద్దరి పట్ల మనకి అపారమైన గౌరవం గ్రాటిట్యూడ్ నాన్నగారి పట్ల ఎలా ఉంటుందో వాళ్ళ పట్ల కూడా ఉండాలి ఎందుకంటే ఈ రోజు ప్రవచనాలు నాన్నగారి ప్రవచనాలు రావడానికి కారణం ప్రైమ్ వాళ్ళండి అంటే నల్ల సుబ్బరాజు గారు మిగతా వాళ్ళు ఉన్నారండి, కాపర్ సూర్యనారాయణ రాజు గారు, పిఎస్ఎన్ రాజు గారు, నాన్నగారి క్లాస్మేట్స్ వీళ్ళంతా కూడా ఉన్నారు. కానీ నాన్నగారు ఈరోజు ఇంత వ్యాప్తం అవ్వడానికి వాళ్ళు భక్తి చెదరకుండా నిరంతరం ఆయన అంటి పెట్టుకుని చివరి శ్వాస వరకు ఉన్న వాళ్ళలో వీళ్ళిద్దరూ చాలా ఇంపార్టెంట్. అండ్ రామచంద్రరాజు గారు అయితే కూడా ప్రయాణాలు కూడా కదా, ఇంకా నీడలాగే నాన్నగారికి నీడలాగే. అంటే ఈశ్వరుడు తను వచ్చేటప్పుడు ఒకరిని కూడా తీసుకొస్తాడు కంపానియన్గా, లేకపోతే ఒక జ్ఞాని భూమి మీదకి వచ్చినప్పుడు ఒక కంపానియన్గా ఎవరో ఒకరిని తెచ్చుకుంటాడండి. మన చరిత్రలో చూస్తున్నాం అలా రామచంద్రరాజు గారిని నాన్నగారు కంపానియన్గా తెచ్చుకున్నారండి. సో కొన్ని సందర్భాల్లో మిత్రుడు అన్నారు, కొన్ని సందర్భాల్లో తల్లి అన్నారు. కొద్దిగా ఆలస్యంగా మన జీవితంలోకి వచ్చినా చివరి వరకు రామచంద్రరాజు గారు ఉండిపోతారు అని అన్నారు. సో ఆ హోదా ఒక్క రామచంద్రరాజు గారికి దక్కిందండి. సో ఈరోజు అంటే ఆర్టికల్స్ మేము నాన్నగారు పుస్తకం చేసినప్పుడు ఫస్ట్ ఏంటంటే పార్వతి గారు జయ అనుకున్నది నా ఓన్లీ నాన్నగారు. ఈ విషయం నేను కొంచెం భక్తులకి ఈ సందర్భంగా క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ఏంటి అంటే నాన్నగారు కేవలం నాన్నగారు లైఫే, భక్తులతో ఇమిడిన జీవితం కాకుండా ఓన్లీ నాన్నగారు లైఫ్ రాద్దాం అన్నట్టుగా వాళ్ళకున్నదంతా వాళ్ళు పెట్టడం జరిగింది పేపర్ మీద సేకరణ ప్లస్ పెట్టడం. అయితే నాన్నగారి జీవితం 100% భక్తులతో ముడిపడిపోయి ఉందండి. సో నాన్నగారి లైఫ్ రాయాలి అంటే భక్తుల్ని మినహాయించి రాస్తే నాన్నగారి జీవితం సంపూర్ణం అవ్వదు. సో సంపూర్ణంగా యాక్చువల్గా పుస్తకం ఒక 4 మంది మేము తేలేమండి, ఎందుకంటే బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఉన్న వాళ్ళు 2 ముగ్గురు. సో బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఉన్నా కూడా మధ్యలో నాన్నగారు చాలా ప్రయాణాలు చేశారు, చాలా పర్యటన చేశారు, ఎంతో జీవితం గడిచింది నాన్నగారిది. కానీ అంత జీవితాన్ని ఇమిడ్చి ఒక పుస్తకంలో అసలు సేకరణే జరగదండి. సేకరణ కూడా కష్టం, బికాస్ అంత సేకరణ చేయలేము. అంతమందికి నాన్నగారు, అన్ని వేల మందికి నాన్నగారు అందుబాటులో ఉన్నారు ఇప్పుడు. సో ఇప్పుడు రామచంద్రరాజు గారిని మనం ఈరోజు చర్చించుకోవాలి కాబట్టి సో మిగతావి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈ పుస్తకంలో ఈ పాత భక్తుల్ని యాడ్ చేయడం జరిగిందండి అందుకు, ఎందుకంటే పాత భక్తులు నాన్నగారి అంటే జీవితం ఆయన ఫస్ట్ హాఫ్ ఒక ఎత్తు, అయితే జ్ఞానం పొందాక ఆయన చేసిన ప్రయాణం ఒక ఎత్తు అండి. ఆ ప్రయాణంలో బిగినింగ్ నుంచి ఉన్న వాళ్ళలో పెద్దవాళ్ళు పాత భక్తులు కొంతమంది మేము ఆల్రెడీ పీడిఎఫ్ చేయడం జరిగింది. ఆ పీడిఎఫ్ ని ఇమిడ్చాం బుక్ లో అప్పటికప్పుడు, ఇంకా సేకరణ కుదరదు కాబట్టి. సో ఆ ప్రక్రియలో మేము కొంతమంది పాత డివోటీస్ని మిస్ అయినట్టున్నాము, అది కొంతమంది ఇబ్బంది పడినట్టున్నారు. దయచేసి మమ్మల్ని మన్నించాలి. ఎందుకు అంటే పుస్తకం కేవలం నాన్నగారిది వస్తే అది కరెక్ట్ కాదు అని ఆల్రెడీ మా దగ్గర కంటెంట్ పీడిఎఫ్ చేసి రెడీగా పిక్చర్స్తో రెడీగా ఉన్న కంటెంట్ ఆ బుక్లో యాడ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే లేకపోతే సమగ్రంగా కొంతైనా సమగ్రంగా నాన్నగారి జీవితం రాదు అని. పాత భక్తులను ఎవరినన్నా మేము మెన్షన్ చేయకపోయినా, లేకపోతే కొంతమంది ప్రముఖుల్ని మేము మెన్షన్ చేయలేకపోయినా మమ్మల్ని క్షమించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ సందర్భంలో రామచంద్రరాజు గారి ఆర్టికల్ బుక్లో మనం రాసింది ఆయన మాటల్లో పెట్టిన ఆర్టికల్ అండి. అది అమ్మాజీ గారు ప్రింటర్స్ కదా, వాళ్ళు ప్రింట్ చేశారు. అండ్ అమ్మాజీ గారికి రామచంద్రరాజు గారికి అద్భుతమైన అనుబంధం ఉంది, ఎందుకంటే కాన్స్టెంట్గా ఆయనతో టచ్లో ఉండడం, నాన్నగారికి ఎంత సన్నిహితంగా ఉన్నారో కూడా రామచంద్రరాజు గారు ఉంటారు కదా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన కూడా వస్తారు. సో అమ్మాజీ గారికి అంకుల్కి కూడా కొంచెం మంచి స్నేహం ఉంది. సో ఆంటీకి ఈ సందర్భంలో మాట్లాడడం భాగ్యం అనిపించింది, ఎందుకంటే రిపీటెడ్గా చదివి మరీ ప్రింట్ చేయించారు ఆ పుస్తకాన్ని. ఆంటీ ఒకసారి ఆయన ఆర్టికల్ చదివిన తర్వాత రామచంద్రరాజు గారి జ్ఞాపకార్థం నెక్స్ట్ డే భక్తులందరూ అడుగుతున్నారని జయ గారు నేను చిన్న వీడియో సత్సంగం చేయడం జరిగింది. దాన్ని ఈ ఆంటీ ఈ ఆర్టికల్ చదివిన తర్వాత ప్లే చేస్తామండి. సో రామచంద్రరాజు గారి జ్ఞాపకార్థం ఆయన ఆర్టికల్, ఆయన మాటలతో చెప్పి రాసిన ఆర్టికల్ అమ్మాజీ గారు చదువుతారండి ఇప్పుడు.
ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. అమ్మ ఆత్మబంధులందరికి నమస్కారం. అమ్మ ఇవాళ నాకు ఈ అవకాశం దొరికినందుకు కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. రామచంద్రరాజు గారి గురించి చెప్పటం అనేది అది అంత పూర్తిగా ఎవరికీ తెలియకపోయినానమ్మా. ఆయన్ని మాకు పరిచయం అయిన దగ్గర నుంచి ఆయన చెప్పిన మాటలు, ఆయన గురించి మేము బుక్లో రాసిన మ్యాటర్ని అదే ఆయన గురించి ఆయనే చెప్పినారమ్మా. మనకెవరికి పూర్తిగా తెలియకపోయినా కూడా ఆయన చెప్పారు, అదంతా మేము ఈ పుస్తకంలో పొందుపరిచామమ్మా. అది చదివి వినిపిస్తానమ్మా మీ అందరికీ. రామచంద్రరాజు గారు ఆంధ్రపత్రికలో విలేకరిగా పనిచేసేవారు. నాన్నగారిని దర్శించక ముందే ఆయనకి ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తిగా ఉండేది. 1980వ సంవత్సరంలో నల్ల సుబ్బరాజు గారి ద్వారా ఆయన నాన్నగారు ఆయన వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు. మొదటి దర్శనంలోనే భగవాన్ గురించి, అరుణాచలం గురించి తెలియజేశారు. భక్తి, జ్ఞాన, కర్మ మార్గాల గురించి వివరించారు. రామచంద్రరాజు గారు తిరిగి వెళ్ళేటప్పుడు నాన్నగారు మరుసటి రోజు రమ్మని చెప్పారు. అప్పటి నుండి నాన్నగారిని ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వెళ్ళి దర్శనం చేసుకునేవారు రామచంద్రరాజు గారు. అప్పట్లో భక్తులు తక్కువగా ఉండేవారు. రామచంద్రరాజు గారు అడగకుండానే నాన్నగారు ఒకరోజు మంత్రం ఇచ్చారు. నాన్నగారు మంత్రం ఇస్తారని కూడా ఆయనకు అప్పటికి తెలియదండి. ఈశ్వరుడే గురు రూపం ధరించి వస్తాడని కానీ, హృదయంలోనే ఆనందం ఉందని కానీ నాన్నగారిని కలవకముందు ఆయనకు తెలియదంటండి. అప్పటికి ఆధ్యాత్మిక విషయాలు అంతగా తెలియకపోయినా నాన్నగారిని చూసినప్పుడల్లా ఆయనకి ఆనందం వస్తూ ఉండేదంటండి. పాలకొల్లులో రామచంద్రరాజు గారికి ఒక షాప్ ఉండేది. నాన్నగారు ప్రతి శనివారం సైకిల్ మీద పాలకొల్లు సంతకు వస్తూ ఉండేవారు. అలా సంతకు వచ్చినప్పుడు ఒకసారి కూరగాయలు కొనుక్కుని వారి షాపు దగ్గరికి వచ్చారు. రామచంద్రరాజు గారు, అరుణాచలం వెళ్ళి వచ్చేద్దాం, సిద్ధంగా ఉండండి, టిక్కెట్ టిక్కెట్ తీసుకున్నాను అన్నారంట. అలాగే వెళదాం నాన్నగారు, కానీ ఆత్మ ఒక్కటే సత్యం అంటున్నారు కదా, మరి ఇవి అవసాయం ఎందుకు, ఈ గొడవలన్నీ ఎందుకు, ఇలాంటి ప్రదేశాలకి వెళ్ళటం ఎందుకు అని రామచంద్రరాజు గారు అడిగారంట. రాజీ లేదు, తిరుగులేదు, ఆత్మ ఒక్కటి మాత్రమే సత్యం, అవన్నీ తర్వాత మాట్లాడుకున్నాం రామచంద్రరాజు గారు, మీరు ప్రయాణానికి సిద్ధంగా ఉండండి అన్నారు నాన్నగారు. ఆ విధంగా రామచంద్రరాజు గారు మొదటిసారిగా నాన్నగారితో కలిసి అరుణాచలం వెళ్ళారు. అక్కడ ఆశ్రమంలోని మోరీ గెస్ట్ హౌస్లో ఇద్దరికి ఒక రూమ్ ఇచ్చారు. రోజు ఉదయం రమణాశ్రమంలో ఒక గంట కూర్చుని తర్వాత కాఫీ తాగి వచ్చేవారు. నాన్నగారు అక్కడ ప్రెసిడెంట్ గారిని, భక్తుల్ని కలిసి వారితో మాట్లాడేవారు. బుక్ స్టాల్కి కూడా వెళ్ళేవారు. తర్వాత రూమ్లో విశ్రాంతి తీసుకుని 11:30 భోజనానికి వెళ్ళేవారు. తర్వాత మధ్యాహ్నం 3 బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళి టీ తాగి వచ్చేవారు. సాయంత్రం 4-5 మధ్య ఇద్దరు కలిసి నడుచుకుంటూ గిరి ప్రదక్షిణకి వెళ్ళేవారంట. అప్పటి నుండి నాన్నగారితో ప్రతి 2-3 ఒకసారి అరుణాచలం వెళ్ళేవారంట. అక్కడ బలరామరెడ్డి గారిని కలిసి భగవాన్ గురించి అడిగి తెలుసుకునేవారండి. గిరి ప్రదక్షిణకు వెళ్ళినప్పుడు మధ్య దారిలో ఉన్న ప్రతి చిన్న గుడిని, లింగాన్ని నాన్నగారు ఆయన చూపించారంటండి. భగవాన్ భక్తులైన ఓం సాధు గారిని, ఆయన శిష్యుడైన మైకేల్ జేమ్స్ని పరిచయం చేశారు. ఓం సాధు గారు హార్మోనియం వాయిస్తూ పాటలు కూడా పాడేవారు. ఒకరోజు రామచంద్రరాజు గారిని ఓం సాధు గారితో, మైకేల్ జేమ్స్తో కలిసి గిరి ప్రదక్షిణ చేయమని నాన్నగారు పంపించారు. అలా వారితో గిరి ప్రదక్షిణ చేసిన సంఘటన ఆయన జీవితంలో మరువలేనిదని చెప్పారండి రామచంద్రరాజు గారు. అరుణాచలం నుంచి ఒకసారి చిదంబరం, కుంభకోణం, తిరుచెందూరు, స్వామిమలై, కన్యాకుమారి వంటి ప్రాంతాలను దర్శించారండి. అరుణాచలంలో ఒకరోజు ఇద్దరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నప్పుడు భోజనం తిని భోజనానికి ఉంటే అది బుద్ధిమంతుల లక్షణం అని బుద్ధుడు చెప్పేవాడు రామచంద్రరాజు గారు అన్నారు నాన్నగారు. నాన్నగారు ఎక్కడికి వెళ్ళినా ఎక్కువగా రామచంద్రరాజు గారితో కలిసి ప్రయాణం చేసేవారు. ఇంటి నుండి ప్రవచనాలు చేయటానికి వెళ్ళినప్పుడు ఇద్దరూ కలిసే వెళ్ళేవారు. నాన్నగారికి ఏ అవసరం వచ్చినా రాత్రి సమయాల్లోనూ తెల్లవారుజామును కూడా రామచంద్రరాజు గారికి ఫోన్ చేసి వీలైతే రమ్మని చెప్పేవారు. ఆయన నాన్నగారికి అన్ని సమయాల్లోనూ అందుబాటులోనే ఉండేవారు. దాదాపు 38 సంవత్సరాల పాటు రామచంద్రరాజు గారు నాన్నగారితో అత్యంత సన్నిహితంగా గడిపారు. అనునిత్యం ఆయన సమక్షంలో గడపటమే ఆయనకు సాధన. ఒకసారి నాన్నగారితో కలిసి కోడైకెనాల్ వెళ్ళారు. అక్కడ 10 ఉండి వద్దామనుకున్నారు. వీరు తీసుకున్న కాటేజీ కొండ మీద ఉండటం, ఆ ప్రాంతంలో చలి ఎక్కువగా ఉండటం వలన 4 అరుణాచలం తిరిగి వచ్చేశారు. చాలాసార్లు శ్రీహరికోట కూడా వెళ్ళారు. అలా ఒకసారి శ్రీహరికోట నుండి అరుణాచలం వెళుతుంటే మధ్యలో సూళూరుపేట నుండి చెన్నై రావటానికి ఒక ట్రైన్ ఎక్కారు. ఆ ట్రైన్లో ఖాళీ లేకుండా ప్రయాణికులందరూ కిక్కిర్సిపోయి ఉన్నారు. ఆ ట్రైన్లో బాత్రూమ్ దగ్గర 4-5 పాటు నాన్నగారు, రామచంద్రరాజు గారు నిలబడి మద్రాసు వరకు ప్రయాణం చేశారంటండి. ఒకసారి భగవాన్ ఆత్మానుభవం పొందిన మదురై కూడా వెళ్ళారు. అక్కడ ఒక చాపిస్తే ఆ చాప మీదే ఇద్దరు ఆ రోజు రాత్రి పడుకున్నారంటండి. నాన్నగారు ఆయన కలిసి అరుణాచలంలో ఒకే మంచం మీద పడుకున్న రోజులు కూడా ఉన్నాయన్నారు. నాన్నగారు రామచంద్రరాజు గారు అరుణాచలం గదిలో ఉన్నప్పుడు నాన్నగారికి ఆత్మానుభవం కలిగిందని చెప్పారండి. కానీ రామచంద్రరాజు గారు మాత్రం అనేవారు, నాన్నగారు అంతకు ముందే పొందవలసింది పొందే ఉన్నారండి, అందుకే ఆత్మసుఖం గురించి బోధిస్తూ అందరికీ శాంతిని ఆనందాన్ని పంచిపెడుతున్నారని అనిపించిందండి నాకు అనేవారు. ఒకసారి నాన్నగారితో కలిసి అరుణాచలం గుడిని దర్శించుకున్నప్పుడు అపీత కుచాంబ గుడి ఎదురుగా నాన్నగారు కూర్చుని ఆ కొండనే మౌనంగా చూస్తూ రామచంద్రరాజు గారితో, ఈ గిరి ఫైనల్ స్టేట్ అన్నారు. నాన్నగారు ఎప్పుడూ ఆ గిరిని ఒక చైతన్యంగా ఒక ఈశ్వరుడిగా మాత్రమే చూసేవారండి. నాన్నగారు కోయంబత్తూరు వెళ్ళినప్పుడు అక్కడ భగవద్గీత చదివేవారంటండి. బదరి ఋషికేశ్ కేరళలో ఉన్న కొన్ని పుణ్యక్షేత్రాలు కూడా దర్శించారండి. అలాగే నాగపూర్ వెళ్ళినప్పుడు అక్కడి నుంచి భీమాశంకరం వెళ్ళారు. జ్ఞానేశ్వర్ మరియు భక్త తుకారాం నివసించిన స్థలాలు కూడా దర్శించారు. చాలా సంవత్సరాల వరకు నాన్నగారు రామచంద్రరాజు గారితో కలిసి అనేక పుణ్యక్షేత్రాలు దర్శించారు. నాన్నగారి ఇంటి అరుగు మీద ప్రవచనాలు జరుగుతుండే. నాన్నగారి పుట్టినరోజుకి, భగవాన్ జయంతికి చించినాడ, గుమ్మలూరు, కాపవరం, చింతపొర్రు అన్ని ప్రాంతాల నుంచి భక్తులు రావటం ప్రారంభించారంట. క్రమంగా భక్తులు పెరగటం వల్ల అరుగు మీద స్థలం సరిపోయేది కాదు. జిన్నూరు పోస్ట్ ఆఫీస్లో ఒక సంవత్సరం పాటు ప్రతి ఆదివారం ప్రవచనాలు జరిగేవంటండి. అక్కడ కూడా భక్తులు పెరగటం వల్ల పాలకులలో అద్దేపల్లి వారి సత్రం బుక్ చేసి అక్కడ నాన్నగారి పుట్టినరోజు, భగవాన్ జయంతి కార్యక్రమాలు నిర్వహించేవారంటండి. అక్కడ శామయానాల ఏర్పాట్లు అన్ని రామచంద్రరాజు గారు చూసుకునేవారు. అక్కడికి కూడా చాలా మంది భక్తులు వచ్చేవారు. తర్వాత జిన్నూరులో రమణక్షేత్ర నిర్మాణం జరిగింది. కానీ వెంటనే అక్కడ ప్రవచనాలు ప్రారంభించలేదు. వారానికి 2 లేదా 3 ప్రవచనాలు వేరే గ్రామాల్లో జరుగుతూ ఉండేవంటండి. తర్వాత భక్తుల కోరిక మీద ఇతర జిల్లాలకు, ఇతర రాష్ట్రాలకు కూడా నాన్నగారు పర్యటించి తమ ప్రసంగాలను అందరికీ అందించారు. నాన్నగారి దగ్గరకు వచ్చిన వారు అడిగిన సందేహాలకు నాన్నగారు సమాధానం చెప్తే ఉండేవారు. ఆయన ప్రవచనాలను, భక్తులకు ఆయన చెప్పిన సమాధానాలను మాధుర్యం మింగినట్టు మింగేశాను కానీ వాటిని ఇతరులకు పంచిపెట్టలేకపోయాను అని రామచంద్రరాజు గారు బాధపడేవారంటండి. ఆ తర్వాత కాలంలో నాన్నగారు జిన్నూరు చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన ప్రవచనాలన్నీ రాసేవారంటండి. ఆయన విలేకరి అవ్వటం వలన వాటిని పత్రికల్లో ప్రచురించడానికి ఇచ్చేవారు. ఆయన పంపిన ప్రసంగాలన్నింటినీ పత్రికా సంపాదకులు ప్రముఖ స్థానమిచ్చి ప్రచురించేవారంటండి. అప్పట్లో జిల్లా ఎడిషన్ లేకపోవటం వలన పత్రికల్లో ప్రచురించిన నాన్నగారి ప్రసంగాలన్నీ మెయిన్ పేపర్లోనే వచ్చాయంట. నాన్నగారి జీవితంలోకి భగవాన్ ఎలా ప్రవేశించారు అనేది కూడా పత్రికల్లో వేయించడం జరిగిందండి. ఆ విధంగా చాలా మంది భక్తులకి నాన్నగారి గురించి, భగవాన్ గురించి తెలుసుకునే అవకాశం కలిగిందంటండి. పత్రికల్లో ప్రచురించిన ప్రసంగాలన్నీ సేకరించి ఒక పుస్తకం కింద వేయిద్దాం అన్నారంట నాన్నగారు. శ్రీ నాన్నగారి ప్రవచనాలు అని పేరు కూడా ఆయనే పెట్టారంటండి. రామచంద్రరాజు గారి ద్వారా హైదరాబాద్లో ఆ పుస్తకం 2001 జూన్లో ముద్రించబడిందంటండి. నాన్నగారి సాహిత్యం చూడాలంటే భక్తులందరూ ఆ పుస్తకం చదివి తీరాలి అనేవారండి రామచంద్రరాజు గారు. చాలా కాలం వరకు పుస్తకాలకి ముందు మాట కానీ ఉపోద్ఘాతం కానీ రాయవలసి వస్తే రామచంద్రరాజు గారిని ఒక గదిలోకి తీసుకువెళ్ళి నాన్నగారే స్వయంగా ఆయనతో రాయించేవారంటండి. ఒకసారి గుమ్మలూరులో జరిగిన ప్రవచన నిమిత్తం నాన్నగారిని ఆయన సైకిల్ మీద ఎక్కించుకుని తీసుకెళ్లే అవకాశం కలిగిందంటండి. అది ఆయన చాలా అదృష్టంగా భావించారండి. నాన్నగారిలోని సహజత్వం, నిరాడంబరత్వం అతి సమీపంగా ఉండి చూడటం వల్ల, ఆయన సమక్షంలో పొందిన అనుభూతుల వల్ల రామచంద్రరాజు గారికి ఇది గురు శిష్యుల సంబంధమా లేక స్నేహితుల మధ్య ఉండే అనుబంధమా అని అనిపిస్తూ ఉండేదంటండి. నాన్నగారు ప్రవచనాల గురించి ఎవరికైనా మాట ఇస్తే ఆ సమయానికి ఆయనకి ఆరోగ్యం బాగోలేకపోయినా, జ్వరం వచ్చినా కూడా ప్రవచనాలు చేసేవారంటండి. రామచంద్రరాజు గారికి ఒక టాబ్లెట్ ఇచ్చి జేబులో ఉంచుకోండి, రామచంద్రరాజు గారు నేను మీటింగ్ మధ్యలో అడిగితే ఇద్దరు కానీ అనేవారట. నాన్నగారు నిధివిరామంగా విశ్రాంతి లేకుండా కర్మయోగి అయి భక్తులందరికీ ఉజ్వలమైన ఆధ్యాత్మిక భవిష్యత్తు అందించాలని కృషి చేస్తూనే ఉన్నారు. ఆయన చైతన్యం కాబట్టి ఆయనకి విశ్రాంతి అవసరం లేదు. కానీ ఆయనతో పాటు ఉన్న రామచంద్రరాజు గారికి కూడా అంటండి అలసిపోతున్నానే స్పృహ లేకుండా చేసేవారంట. ఒక్కొక్కసారి రామచంద్రరాజు గారు అని నాన్నగారు పిలిచే పిలుపు ఆయన ఆ పిలుపు కంటే హృదయం ద్రవిస్తూ ఉండేదంట. ఇంటికి వెళ్ళినా కూడా ఆనందం అలాగే ఉండేది. ఆయన పడుకున్నప్పుడు మంచానికి ఎదురుగా ఉన్న భగవాన్ ఫోటో చూస్తుంటే కళ్ళు చెమ్మగిల్లేవంటండి. ఆయన కళ్ళు చెమ్మగిలుగుతున్నాయో భగవాన్ కళ్ళు చెమ్మగిలుగుతున్నాయో అర్థమయ్యేది కాదంటండి. నాన్నగారు ఆయనకి చాలాసార్లు శరీర సుఖ తెలియని అనుభవాన్ని ఇచ్చేవారంట. నాన్నగారు చైతన్యమై బోధించారు కనుక ఆ వాక్యాలు ఈ రోజు నదులు సముద్రాలు దాటుతున్నాయి, నాన్నగారి వాక్యాలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి అనేవారండి. రామచంద్రరాజు గారి పిల్లల విషయాలు వివాహాలు అన్నిటికీ నాన్నగారే బాధ్యత వహించారండి. నన్ను నాన్నగారికి నీడా అని అందరూ అంటారు, కానీ నాన్నగారు నన్ను వదిలిపెట్టకుండా ఆయన వెంట తిప్పుకుంటూ నాకు నీడగా ఉన్నారని రామచంద్రరాజు గారు అనేవారండి. ఆత్మానందం గురించి చెప్పటం చాలా కష్టం, కానీ నాన్నగారు మనకు అర్థమయ్యేలా చిన్న చిన్న ఉదాహరణలతో చెప్పేవారు. ఉపనిషత్తులు అవి వ్రాసిన వారు వస్తువుని దర్శించి వ్రాశారు అంటారు. నాన్నగారు చెప్పే ఆధ్యాత్మిక బోధను సాధారణ మనుషులు చెప్పలేరు, అవి దర్శించి చెప్పిన వాక్యాలు అనేవారండి. పోస్ట్ ఆఫీస్ మీటింగ్లో నాన్నగారు ప్రవచనం చెప్తూ మధ్యలో ఒకసారి రామచంద్రరాజు గారు నా జీవితంలోకి ఆలస్యంగా ప్రవేశించినా నాతో చివరి వరకు ఉంటారు అన్నారు. భక్తుల సమక్షంలో అన్న ఆ మాట నూటికి నూరు పాళ్ళు సత్యమైంది. నాన్నగారు రామచంద్రరాజు గారికి అంతటి భాగ్యం కలిగించారు. నాన్నగారికి రామచంద్రరాజు గారికి మధ్య అనుబంధం గురించి రామచంద్రరాజు గారు నాలుగు మాటలు చెప్పారండి. ఆయన చెప్పిన మాటలండి, ఎన్నో సందర్భాల్లో నాన్నగారు నా చేయి పట్టుకుని నడిచేవారు, ఆ సమయంలోనే నాన్నగారు నన్ను చేయి పట్టుకుని నడిపిస్తున్నారు అని అప్పుడు అనుకునేవాడిని. కానీ నన్ను వదలకుండా నా జీవితం చివరి వరకు నన్ను చేయి పట్టుకుని నడిపిస్తున్నారని ఇప్పుడు అర్థమవుతుంది. మా ఇరువురి బంధం విడదీయరానిది. నాన్నగారు జన్మరాహిత్యం పొందటానికి నాకు ఏ వాసనలు అడ్డు వస్తున్నాయో ఆ వాసనలు నేను గుర్తించేలా చేశారు. అంతకు మించిన భాగ్యం ఏముంటుంది? భక్తుల జీవితాలలో ఎన్నో అద్భుతాలు చేసినా ఏమీ చేయని వాడిలా భగవానిలా ఉండేవారు. భగవాను నాన్నగారు వేరు కాదు, ఇద్దరూ ఒక్కటే. నాన్నగారే భగవాను, భగవానే అరుణాచలేశ్వరుడు, అందులో ఏమాత్రం సందేహం లేదు. అటువంటి గురువుని మనం ఇక ముందెన్నడూ చూడలేము. అటువంటి మహాత్ములు ఎప్పుడో కానీ దేహం ధరించరు, కానీ నాన్నగారు మన కోసం మళ్ళీ దేహం ధరించి వస్తారు. నాన్నగారు వేదాల సారం ఉపనిషత్తుల సారం అంతా మనకు బోధించారు. భగదనకం పొందిన తర్వాత కూడా నాన్నగారు పుస్తక పట్టణం విడిచిపెట్టలేదు. ఏదైనా ఒక పుస్తకం చదివి దాని సారం మొత్తం వివేకానందుడిగా చెప్పేవారు. ఒకసారి నేను ఉపన్యాసాలు ఇంత అద్భుతంగా ఎలా చెప్పగలుగుతున్నారు నాన్నగారు అని అడిగాను. మన గొప్పతనం ఏముందండి రామచంద్రరాజు గారు, భగవాన్ పలికిస్తున్నారు అన్నారు. నాన్నగారి దర్శన భాగ్యం వలన, ఆయన సన్నిధిలో గడపటం వలన, ఆయన బోధల వలన నేను మా ఇంటికి వెళ్ళినా కూడా ఏ పని చేస్తున్నా నిద్రిస్తున్నా నిరంతరం నా స్మృతిలో ఉంటూ నాలో ఉంటూ నన్ను నడిపిస్తున్నట్టుగా ఉండేది. ఈ ఆనందం ఈ వైభవం ఏమిటని ఆశ్చర్యపోయేవాడిని. అలా ఆయన చూసినంత మాత్రాన, ఆయన ప్రవచనాలు విన్నంత మాత్రాన, ఆయనతో ఉన్న సన్నిహిత సాహచర్యం వలన నాలో కలిగిన ఆనందం శాంతి కాంతి సత్యం ప్రేమ నా స్వంతమై నా అనుభవంలో శాశ్వతమైతే ఎంత అద్భుతంగా ఉంటుందో అని, అంతకంటే సాధించేది ఏమీ లేదని అనిపించేది. ఆయన చూపులో వాక్కులో ఎంతో ప్రేమానురాగాలు పొంగి వచ్చి నా హృదయాంతరాళలో ప్రవేశించి నన్ను అంతర్ముఖపరిచేవి అని చెప్పారండి రామచంద్రరాజు గారు. అమ్మా ఉష, ఆయన ఆయన చెప్పిన మాటలు విన్నాక అని ఏమనిపించింది అమ్మా ఉష? హలో
హలో హలో
అమ్మా ఉష.
అంటే రామచంద్రరాజు గారి సత్వగుణం, ఆయన అంటే నాన్నగారు ఎన్నుకుని సహజ అంటే కంపానియన్ గా తెచ్చుకోవడం, ఏ నాన్నగారు ఒక జ్ఞాని అయితే జ్ఞాని పక్కన కంపానియన్ ఉంటే ఎలా ఉండాలి అనే దానికి ఇంకా యాప్ట్ ఉదాహరణ రామచంద్రరాజు గారు కదా అండి.
సో
అయితే రామచంద్రరాజు గారు అన్నట్టు ఆయన నాన్నగారి సమక్షంలో అమృతం తాగేసి ఒళ్ళు అంటే పరిసరాలు మనసు తెలియని స్థితిలో ఉండేవారు అంటే నాన్నగారి దగ్గర నుంచి తిరిగి వెళ్ళిపోయాక అంటే ఏ రోజు అంటే అరుగు మీదకి రావడం ఇంటికి వెళ్ళిపోయాక మళ్ళీ ఆయనకి అసలు ఆ దేహం అంటే దూది పింజల్లా అయిపోయేదంట ఆయనకి అంటే ఏమీ తెలిసేది కాదు నాన్నగారి ప్రెసెన్స్ తప్ప ఇంకోటి తెలిసేది కాదు అంత అనుబంధం కదా ఆయన జుర్రుకున్నారు నాన్నగారిని అంటే స్పిరిచువల్ గా ఆయన్ని ఎంతో అబ్జర్వ్ చేసుకున్నా రామచంద్రరాజు గారు అది మాటల్లో ఎక్స్ప్రెషన్ పెట్టలేకపోయారు తప్ప ఆయన అన్నట్టు చాలా బాధపడ్డారు అమ్మ నేను చాలా నాన్నగారిని మిస్ అయ్యాను ఆయన పోర్ చేసింది నిజంగా మొత్తం రాసుకుని ఉంటే ఈ పాటికి బహుశా 4-5 బిగ్ వాల్యూమ్స్ అయిపోనంటే నాన్నగారివి ఎందుకంటే త్రూఅవుట్ జర్నీలో త్రూఅవుట్ నాన్నగారితో ఆయన ఉన్నారు కాబట్టి యాక్చువల్గా మన ఒంట్లో బాగున్నప్పుడు కూడా నేను అంకుల్తో అన్నాను అరే అంకుల్ కొంచెం మీరు రికవర్ అయిపోండి కొంచెం జ్ఞాపకం తెచ్చుకుని మళ్ళీ నాన్నగారిది మీకు జ్ఞాపకం ఉన్నంత మట్టికి మళ్ళీ రాసేద్దాము అన్నాను అనమాట అంటే ఇంకా తరగందాంటి నాన్నగారి వైభవం అంటే ఇంకా మనకి ఎంత వస్తే అంతే అదృష్టం అనుకోవాలి తప్ప
బంగారం ఉందండి రామచంద్రరాజు గారు ఆ బంగారం పైకి తీయండి అని అడిగేదాన్నమ్మ నేను
అవునండి అవును
ఒక నవ్వు నవ్వేసేవారు
అదే అంటే బాగా సన్నిహితులకి మాట రాదండి ఆనెస్ట్లీ స్పీకింగ్ అంటే నాన్నగారు కూడా ఉండి ఆయన్ని నిజంగా ట్రూగా ఇన్నర్ గా ఎంజాయ్ చేసిన భక్తులకి అంటే ఎందుకంటే ఆ హృదయంలో ఉండిపోయి ఆయన ఆనందిద్దామని ఉంటుంది కానీ బాహ్యంగా వ్యక్తం అవ్వాలని బాహ్యంగా బయటకు వెళ్ళాలని ఉండదు అంటే వాళ్ళకి అంటే అంటే నిజంగా మంచి క్లోజ్ డివోటీస్ ఆఫ్ నాన్నకి ఎందుకంటే ట్రూ ట్రూత్ అదే కదా అని చెప్తే ఏంటంటే మనమందరం రామచంద్రరాజు గారిని ఆదర్శంగా తీసుకుని మన మనసు ఆయన మనసులాగా నిర్మలంగా ఉండి మనం కూడా నిశ్చలంగా అయ్యి ఆ నాన్నగారి పాదాలను విడిచిపెట్టకుండా అంటే ఎక్కడ అంటే ఇంటర్ఫియరెన్స్ లేకుండా బయట గొడవల్లోకి వెళ్లకుండా ఏ గొడవలు ఆయన మనసులోకి తీసుకోకుండా మనసులో కేవలం నాన్నగారిని పెట్టిన జీవించిన వ్యక్తిలో హీజ్ మోస్ట్ ఇంపార్టెంట్ డివోటీ ఆఫ్ నాన్నగారు అంటే ఒక డివోటీయే కాదు అన్ని పాత్రలు రామచంద్రరాజు గారు ఇమిడిపోయారు నాన్నగారికి అని చేత ఆయన ఆదర్శంగా తీసుకుని మన అందరం జీవించాలని మన నాన్నగారు అనుగ్రహంతో పాటు రామచంద్రరాజు గారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని ప్రార్థిస్తూ ఎందుకంటే మన అందరి పట్ల సమానంగా ఆప్యాయంగా ఉండి ఎప్పుడు సమాన బుద్ధిని విడిచిపెట్టలేదు రామచంద్రరాజు గారు ఎవరి పట్ల ఒక విసుగు కానీ విరా అంటే ఒక మాట అనడం కానీ ఒక నెగిటివ్ భావన కానీ లేకపోతే ఒక విసుగు కానీ ఆయన మొహంలో కానీ మాటలో కానీ ఎప్పుడు మనం చూడలేదు అండ్ ఆల్సో రామచంద్రరాజు గారి మాటల్లో అనుకోకుండా రికార్డింగ్ అంటే నాన్నగారు బాడీ విడిచిపెట్టిన తర్వాత పాత భక్తులందరూ మనల్ని మిస్ అవ్వకూడదు చిన్నగా ఏదన్నా చిన్న ఆడియో రికార్డింగో వీడియో రికార్డింగో చేద్దాము అని వెళ్ళి ట్రయల్ కోసం చేసినవి మాత్రం మా దగ్గర ఉన్నాయంటే ఎందుకంటే మళ్ళీ ప్రొఫెషనల్ గా వర్క్ చేద్దాం అనుకున్నాం కానీ తర్వాత కోవిడ్ వచ్చేయడం మళ్ళీ అది మెటీరియలైజ్ అవ్వలేదు కానీ ఏదైతే ట్రయల్ కోసం చేశామో అది మాత్రం ఊరికే స్టోర్ చేసి ఉంచామన్నమాట ఆ స్టోర్ చేసింది మెల్లమెల్లగా ఏం చేస్తామంటే మన మెయిన్ సత్సంగం యూట్యూబ్ లోకి పెట్టి అది రామచంద్రరాజు గారిది ఎస్పెషలీ 11వ రోజు అక్టోబర్ 23 అయిందంటే ఆ అంకుల్ది ఆ రోజు మన మెయిన్ యూట్యూబ్ లో పెట్టి రిలీజ్ చేయడం జరుగుతుందండి రామచంద్రరాజు గారు నాన్నగారి గురించి చెప్పిన మాటల వీడియో అంటే అది ప్రైవేట్ ఫోల్డర్ లో ఉంది అవును ప్రైవేట్ ఫోల్డర్ లో ఉంది ఇప్పుడు దాకా సో అది వైడర్ రీచ్ చేద్దాము సో అండ్ ఆల్సో ఇప్పుడు మొన్న నాన్నగారు వెళ్ళిపోయి అదే మన రామచంద్రరాజు గారు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు భక్తులందరూ అడుగుతున్నారు రామచంద్రరాజు గారు బాగోలేదు వెళ్ళిపోయారన్న సంగతి చాలా మంది భక్తులకు తెలియలేదు అందుకు ఆయనకి అంటే శ్రద్ధాంజలి ఆయనకి రెస్పెక్ట్ పే చేయడం కోసం అని అందరూ అడుగుతున్నారని నేను జయ వీడియో రికార్డింగ్ ఒకటి ఆ నెక్స్ట్ రోజు చేయడం జరిగిందండి అది ఇప్పుడు గ్రీష్మ ఇప్పుడు పోస్ట్ చేస్తుంది రామచంద్రరాజు గారు బుక్ రిలీజ్ మనం అంటే ఈ బుక్ రిలీజ్ గురు పూర్ణిమ రోజు రామచంద్రరాజు గారితోనే చేయించాము అంటే దైవికంగా సో ఆ క్లిప్పింగ్ ఒక్కసారి ఇప్పుడు గ్రీష్మ ప్లే చేస్తుంది ఆయన మాట్లాడి అంటే ఎంత ఉత్సాహంగా ఆనందంగా ఎప్పుడు మైక్లో మాట్లాడినా ఆయన తీసుకుని మాట్లాడిన క్లిప్ ఒకటి ప్లే చేస్తుంది అంటే చేశాక ఆయనకి రెస్పెక్ట్ పే చేయడానికి జయా నేను చేసిన రికార్డింగ్ గ్రీష్మ ప్లే చేస్తుంది సో అంటే మళ్ళీ ఇంకొక సందర్భంలో మనం ఇంకా గ్రేటర్ డెప్త్లో రామచంద్రరాజు గారిని తలపెట్టుకుందాము సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా జయా ఆంటీ థ్యాంక్
యూ
గ్రీష్మ
వినిపిస్తుంది కదా,
నేను వెళ్తాను భగవాన్ చెప్తూ ఇప్పు చెప్తూ అని మాట, భగవాన్ సరే భగవాన్ మీరు వెళ్ళిపోతున్నారు మమ్మల్ని ఎవరు చూస్తారంట, నేను వెళ్తాను నాకు చోటు ఎక్కడ ఉన్నట్టు చోటు చూపించండి నేను వెళ్తాను, ఆయనే వస్తువు అంతా ఆయన అయి ఉన్నాడు, వస్తువు అంతా ఆయన అయిన ఉన్నాడు కాబట్టి నేను వెళ్తాను చోటు ఎక్కడ ఉందన్నాడు భగవాన్, ఈ శరీరం వదిలిపెట్టేస్తున్నారు మమ్మల్ని చూసేవాడు ఎవరున్నారు అడిగితే చోటు వేసినా వెళ్తాను అంతటా ఆయన వ్యాపిస్తున్నాడు అది, అలాగే నాన్నగారు కూడా మన స్పృష్ చెప్పింది ఆయన రక్ష ఆహ్వానించేవారు కాదన్నారు, ఆయన ఎలా చాలా చిప్పటి ఎలా వస్తారు ఆయన ఆయన ఉపన్యాసాలు అని మాట్లాడుకుని అర్థం చేసుకోవాలి ఆయన ఎవరు అంత సబ్జెక్ట్ అటువంటి సబ్జెక్ట్ ఆయన అటువంటి సబ్జెక్ట్ వల్ల ఆయన ఎవరు చెప్పరని లోపల కూడా అన్నాను కాదు గొప్పని కాదు అటువంటి ఆయన అండి ఆయన నాన్నగారు సింపుల్ గా ఉండేవారు మొత్తం ఎక్కువగంటే ఇంత కలిసి రక్ష కావాలని ఇక్కడే ఉండి చెప్పాలని ఉద్దేశించి ప్రాంతంలో ఉండిపోయారు, లేకపోతే ఇంటర్నేషనల్ అండి ఇంటర్నేషనల్ అండి ఆయన ఇంటర్నేషనల్ అండి నాన్నగారు ఇక్కడున్న గురువులన్నీ కూడా సరిపోరండి మన దగ్గరికి వచ్చే పోరండి అయినా సామాన్యంగా ఉంది ఎవరైనా ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తైనా కూడా నేను ఉండివండి కాబట్టి నాకు తెలుసండి, నేను కూడా మాయలో పెట్టేశాను నన్ను కూడా ఆయన నిజండి అంటే మామూలు కూడా ఉంటే ఏమి ఒకసారి అర్థం కాదండి మనకి ఆయన సబ్జెక్ట్ ఎన్నుకునే చదువుతున్న పుస్తకాలు అయ్యి బాబు ఇంత నాన్నగారిని ఇలా వదిలిపెట్టేశారనిపిస్తుంది నాకు ఇప్పటికి కూడా, అటువంటి వ్యక్తిని ఆయన ఉండక్కలేదు ఇప్పుడు అంతటా ఆయన ఉన్నాడు మనం చూసుకున్నారు కాబట్టి ఈ అనుగ్రహం వల్ల మన పక్షులు అందరూ చాలా సుఖంగా శాంతిగా ఉన్నారు అన్ని చోట్లండి ఎక్కడున్నా సరే ఈ రోజు ఎంత మళ్ళీ ఉన్నా నాన్నగారు ఉన్నారని చెప్పారు అది సద్గురు చెప్పి క్షేత్రం అవుతుంది అని చెప్పి ఇక్కడ క్షేత్రం అవుతుంది అలాగే ఇది క్షేత్రం అయిపోతుందని ఇంకా వరల్లో కూడా అందరూ వచ్చేస్తాను ఇంటర్నేషనల్ ఢిల్లీలో లేరు నేను మనకు కూడా చోటు ఉండదు ఇక్కడ క్రమంగా అటువంటి నాన్నగారు అండి ఆయన నేను చెప్పడానికి సరిపోను మీరు అందరికీ తెలిసిన నాన్నగారికే మంచి సంతోషం ఉన్నది నమస్కారం అండి.
ఎంత బ్యూటిఫుల్ అసలు ఎంత బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అంటే గురు పూర్ణిమ రోజు అంకుల్ తో పుస్తకం ఓపెన్ చేయించడం ఆయన ఎప్పుడు అలా స్టేజ్ మీద మాట్లాడింది మధ్య మధ్యలో ఇలా అయ్యమ్మా అని చెప్పి మైక్ తీసుకుని ఎంతో ఉత్సాహంగా ఎంతో ఆనందంగా ఎంతో బ్లిస్ తోటి అంటే
లేక
అవును 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 పట్టలేకుండా చెప్పారు. సో వీడియో అంటే అంకుల్ జ్ఞాపకార్థం ఆంటీ నేను చేసిన వీడియో ప్లే చేస్తుంది ఇప్పుడు గ్రీష్మ. అంటే ఒకటే అంటే నాన్నగారు దగ్గర రామచంద్రరాజు గారు ఎలా అణిగి అంటే మనసు అణిగి అంటే మనసు అణిగిన చోటే ట్రూ డివోషన్ అనేవారండి నాన్నగారు, అంటే మనసు అణిగిన చోటే నిజమైన భక్తి అదే నిజమైన నమస్కారం అని నాన్నగారు అనేవారు. రామచంద్రరాజు గారి జీవితం అలా జీవించారు, మన భక్తులు అందరం కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని మన మనసు అణిగి మనం సహృదయంతో ఉండి సత్వగుణంతో ఉండి నిర్మలంగా ఉండి నాన్నగారి భక్తులుగా మనం రిఫ్లెక్ట్ అయ్యి రామచంద్రరాజు గారిని అనుసరించి మన జీవితం మనం కొనసాగించాలని నాన్నగారిని అనుగ్రహించాలి అని ప్రార్థిస్తూ రామచంద్రరాజు గారి బ్లెస్సింగ్స్ మన మీద ఉండాలని కూడా ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటానండి. ఈ వీడియో జయ ఆంటీ నేను చేసింది ప్లే చేస్తుంది ఇప్పుడు గ్రీష్మ. థ్యాంక్ యూ సో మచ్ గ్రీష్మ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది డివోటీస్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇలాంటి ప్లాట్ఫామ్ ఒకటి వస్తుందని ఊహించలేదు, అద్భుతంగా నాన్నగారి ప్రాణాలకి జరగడం అందరూ అంటే బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఇన్ ది గార్డెన్ ఆఫ్ నానా అంటూ ఉంటానండి, వాళ్ళ ద్వారా ఈ పని చేయడం ఎంతో మంది కృషి చేస్తున్నారు, అపర్ణ విజయ్ గ్రీష్మ మాధవి ఎంతమందో సునీలు వీళ్ళంతా వర్క్ చేసి నాన్నగారిని యూట్యూబ్లో కాదు వెబ్సైట్లో కాదు ఆయన ఆయన లవ్ని ప్రపంచవ్యాప్తం చేయడం అనేది నాన్నగారు ఎన్నుకున్న బిడ్డలు వీళ్ళందరూ. సో ఈ వర్క్కి కూడా ఐ ఫీల్ ట్రెమెండస్ గ్రాటిట్యూడ్ రా గ్రీష్మ టు ఆల్ ఆఫ్ యూ. సో థ్యాంక్ యూ ఆల్ అండ్ రామచంద్రరాజు గారు కూడా అందరికీ గ్రాటిట్యూడ్ తెలియచేశారు ఆయన ఉండగా, ఆయన తరపున కూడా గ్రాటిట్యూడ్ తెలియచేస్తూ అంకుల్కి ట్రెమెండస్ గ్రాటిట్యూడ్ మనం లైఫ్ పొడుగునా ఉంచుకోవాలని మన భక్తులందరికీ మనవి. థ్యాంక్ యూ అమ్మ.
థ్యాంక్ యూ దీదీ. శ్రీ నాన్న పరమాత్మ.